ಸಮಯಂ ದೇವಂ ನಿರ್ಮಲಂ ಸ್ಫಟಿಕಾಕೃತಿಂ ಆಧಾರಂ ಸರ್ವವಿಜ್ಞಾನಾಂ ಹಯಗ್ರೀವಂ ಉಪಾಸ್ಮಹಿ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಿಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ಜಗನ್ಮಾತಾ ಮಹಾಸರಸ್ವತೀಭ್ಯಾಂ ನಮಃ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಓಂ ಹ್ರೀಂ ಗುರುರೂಪೇ ಮಾಂ ಗೃಹ್ಣಾ ಗೃಹ್ಣಾ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಓಂ ಐಂ ನಮಃ ಶಾರದೇ ಶ್ರೀ ಶುದ್ಧೇ ನಮಃ ಶಾರದೇ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಓಂ ಐ ನಮಃ ಸರಸ್ವತೀ ಚ ಸರ್ವಜ್ಞಾ ಸರ್ವಸಿದ್ಧಿಪ್ರದಾಯಿನ್ಯೈ ನಮಃ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಓಂ ಹ್ರೀಂ ಐಂ ಮಹಾಸರಸ್ವತೀ ಸಾರಸ್ವತ ಪ್ರದಾ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಶ್ರೋತಲಕ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಈ ಸಂದರ್ಭಂಲೋ మన మహనీయులను తలుచుకోవడం కూడా ఉచితమే. వేములవాడ అనే గ్రామంలో సీతారామదాస్ అని ఒక ఆయన ఉండేవారండి, పూజారి. ఆయన ఏకాంతంలో ఒక అరణ్యంలో ఒక ఆరు నెలలు తపస్సు చేస్తే పులులు ఆయన కాపలా ఉండి ఆ పరిసరాలను తీర్చిదిద్దాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. చింత సామాన్యుల్లా కనిపించేవారు. మహత్తరమైన యోగిగా ఆయన ఉపాసించబడుతూ ఉండేవారు. కూచిపూడి గ్రామానికి ఓ 15 కిలోమీటర్ల దూరంలో వేములవాడలో వారిని తలుచుకుంటూ వారు రచించినటువంటి ఒక లోక కళ్యాణపూర్వకమైనటువంటి బోధని భారతీయ తత్వశాస్త్రంలో అండి పరాకాష్ఠ సత్యాలన్నీ చిన్న చిన్న పాటల్లో చెప్పబడింది. బోధలన్నీ కూడా మహా గ్రంథంగానూ చెప్పబడింది, కథాపూర్వకంగానూ చెప్పబడింది. చరిత్ర అవతారమూర్తుల చరిత్ర రూపకంగానూ చెప్పబడింది, అనేక విధాలుగా చెప్పబడింది. అందుకోవాలి అనుకునేవాడికి అనేక మార్గాలున్నాయి. అనేక సాధకుల యొక్క అభిరుచిని అనుసరించి అనేక విధానాలు చెప్పబడింది. ఏ విధంగా అయితే అనేక మంది వేరు వేరైన అభిరుచి గల పాఠకులకు వేరు వేరైన నవలలు ఉంటాయో మార్కెట్ లో, ఆధ్యాత్మికంగా కూడా వేరు వేరైనటువంటి అభిరుచి అభినవేశము కలవారికి అర్హమంగా తగినట్లుగా వేరు వేరు ఆధ్యాత్మ విధానపూర్వకమైనటువంటి గ్రంథాలు, మహనీయుల వాక్యాలు, పాటలు, గానాలు ఇవన్నీ ఉంటుంటాయి. అందుకనే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ధన్యులు అంటుంటారు. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర. ధన్యాస్తియే భారత భూమి భాగే స్వర్గాపవర్గస్పద మార్గభూతే భవంతి భూయ పురుషాసురత్వాత్. ఎక్కడ పుట్టినా ధన్యులమేనండి. ఆస్వాదిస్తే చాలు, ఆత్మజ్ఞానాన్ని ఆస్వాదిస్తే చాలు, అన్ని పుణ్యభూములే. ఈ భూమి అంతా వేద భూమి అయితే మహనీయుల సమీపం ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మహనీయుడైనటువంటి సీతారామదాస్ గారు రాసిన పాట అండి ఈరోజు మనం చెప్పుకుందాం. జీవా నీవే బ్రహ్మ నీకే స్మృతి తెలుపంగా, నీకేల తెలియదు లేదా పరబ్రహ్మ రూపము నీవై ఉండగా మరుపేలా వచ్చేను లేరా. జీవ నీవే బ్రహ్మము ఆకారమని ఏటి అఖండ తేజము అది తెల్ల నాయను లేరా. ప్రాకారమని ఏటి హృదయా కామల మందు విమలముగా చూతువు లేరా నీ హృదయ కమల మందు విమలముగా చూతువు లేరా జీవా నీవే బ్రహ్మము ఇలలో దార పుత్రాది బాంధవుల చింత వలదు నీకు లేరా ఫలమేమి సంసార మమిత జన్మములాయే ఫలమేమి సంసారం అమిత జన్మములాయే కల మేలుకొని నిదురాలేరా ఇవ నీవే బ్రహ్మము ఎరుకాలేక మాయ గృహమందు పవళించి చిరకాలమాయేను లేరా అకలంక రూపము నీవై ఉండగా మరుపేలా వచ్చేను లేరా జీవ నీవే బ్రహ్మము వివేక మనుమంత్రి నేనొచ్చినాడా దుర్భావము లేదాయేలేరా భావించి చూడ నీ సంసార జలధికి నా వాకావా నీవే లేరా జీవ నీవే బ్రహ్మము భాంతి శాంతి ఉపరది ఇది క్షాలనియే కాంతాలు వచ్చిరి లేరా శాంతి ద్వేష దుఃఖ దుర్బుద్ధి రతుల విఖ్యాతి నుందించదవు లేరా జీవ నీవే బ్రహ్మము సత్తు చిత్తుల రెంటి సమరసము తెలిసియు సమకూరుదవుగాక లేరా చిత్తు చిరానంద చిద్రూపారూపుడవై తత్సుఖము పొందెలవు లేరా జీవ నీవే బ్రహ్మము ఆనంద జలధిలో స్నానము చేసి సుజ్ఞాన వస్త్రము కట్టలేరా నానా వేదాంత సిద్ధాంత భూషితుడవై సద్గంధాలేపనము దరియాలేరా సద్గంధాలేపనము చేయాలేరా జీవ నీవే బ్రహ్మము శిఖను నిర్వికల్ప పుష్ప మాలిక చుట్టి త్రికృతి పీఠము నెక్కలేరా అకలంక మగు ముద్ర ధరించి దొరవై సుఖరాజ్యమేలుదువు లేరా జీవ నీవే బ్రహ్మము శ్రీ గురు రామ బ్రహ్మేంద్రాదుల కృపచి సద్భావము నీదాయే లేరా దుర్భావము తరుచాయే లేరా యోగ మాయా నిద్ర లేచియకను సంయోగముందెదవుగాని లేరా జీవ నీవే బ్రహ్మము భాసురముగా సీతారామదాస ప్రోవా హరా కూడవు నీవే లేరా బోధ కూడవు నీవే లేరా వాసిగా వేముల వాడలో వెలసిన కైలాసపతి నిదురలేరా జీవ నీవే బ్రహ్మము చూడండి ఓ జీవా అంటే సహజీవులు చూస్తూ అంటున్నారు మనందరినీ చూస్తుంటున్నారు వాసిగా వేముల వాడలో వెలసిన కైలాసపతి నీవేనయ్యా నిద్రలేరా అని ఆ వేముల వేముల వాడల్లో తాను పూజారి అయి పూజలు చేస్తూ సర్వజీవులు ఆ కైలాసపతి యొక్క ప్రత్యక్ష రూపాలుగా ఉపాసిస్తున్నటువంటి శివతత్వ జ్ఞానం అంటే వాసిగా వేముల వాడలో వెలసిన కైలాసపతి నిదురలేరా సహజీవులను చూసేటప్పుడు అండి పరమశివుని యొక్క ప్రత్యక్ష రూపాలుగా చూడటమే ఈ దృశ్యాన్ని పొందినందుకు ఉత్తమ ప్రయోజనం అండి జీవానీవే బ్రహ్మమని శృతి తెలుపంగా నీకేల తెలియదు లేరా పరబ్రహ్మ రూపము నీవై ఉండగా మరుపేలా వచ్చేను లేరా జీవ నీవే బ్రహ్మము. విధంగా మహనీయులు మనకు వాక్యాలు ప్రసాదించారండి. ఇటువంటి పాటలు ఎన్నో గ్రామాల్లో చాలా జగత్ ప్రసిద్ధి ఉంది. మహత్తరమైనటువంటి తత్వాన్ని ప్రసాదించడం, పెద్దలు మనపై వర్షిస్తున్నటువంటి అమృత వర్షం. మనం ఇప్పుడు లీలోపాఖ్యానంలో సరస్వతీదేవి, జగజ్జనని లోకమాత అయినటువంటి సరస్వతీదేవి, భక్తురాలైనటువంటి లీలావతి, భక్తులమైన మనందరికీ కూడా తత్వాన్ని ఉపదేశిస్తున్నారు. మనం వింటున్నాం. సరస్వతీదేవి చెప్తున్నారు, మా లీల ఈ జగత్ అంటే దృశ్యము అని కదా. సో జగత్ కనబడే దాని అసలు అర్థం ఏంటి? దృశ్యము, కనబడునది అని కదా. సో జగత్ కంటే దృశ్యం వేరు కాదు. జగత్నే మనం దృశ్యం అంటున్నాం. జగత్ జ అంటే వస్తూ, గత్ గతిస్తూ ఉండేది, జనిస్తూ గతిస్తూ ఉండేది, అనుక్షణికంగా వచ్చిపోతూ ఉండేది అన దృశ్యం సీన్ అన్నమాట. ఇవి దృశ్యము అన్న. ఈ దృశ్యము కంటే ద్రష్ట వేరు కాదు. ఎందుకంటే ద్రష్ట తన భావనకే దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నాడు కనుక దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమే. స్టేజ్ టూ, జగత్ అనేది దృశ్యము, దృశ్యము ద్రష్ట యొక్క రూపమే. అంటే చూచేవాడే చూడబడేదిగా రూపం దిద్దుకుంటున్నాడు. చూడండి, చూడబడేదంతా చూచేవాడి కన్నా వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదండి. స్వప్నంలో మనం స్వప్న ద్రష్టగా చూచేది, స్వప్న ద్రష్టకు కూడా సాక్షి స్వరూపమైన మన యొక్క భావనయే కదా. కాబట్టి స్వప్న ద్రష్ట, స్వప్న ద్రష్ట దర్శించేది కేవల సాక్షి అయినటువంటి మనస్వరూపమే అయి ఉంటుంది. అదే విధంగా ఈ దృశ్యము ద్రష్ట యొక్క రూపమే అయి ఉన్నది. ద్రష్టయో ద్రష్టత్వానికి ఇంకొంచెం ఆవలుగా చూస్తే, పరంగా చూస్తే, పరమాత్మత్వంగా చూస్తే ఆత్మస్వరూపుడే. సో ఆత్మస్వరూపుడే ద్రష్టగాను దృశ్యంగాను అయి ఇదంతా ఆస్వాదిస్తున్నాడు కనుక ఈ జగత్ ఆత్మస్వరూపమే. ఆత్మయే బ్రహ్మం, జగత్తే బ్రహ్మం, ఆత్మ జగత్తు ఒకటే. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మము అని మహనీయుల అనుభవం, మా అనుభవం, మా ఈ విషయం, ఈ మొత్తం దృశ్యం ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపం. అప్పుడు లీలావతి అంటోంది, అమ్మా గొప్ప విషయమే చెప్పు, ఈ జగత్తు అనబడే దృశ్యం ద్రష్ట కన్నా వేరు కాదు, ద్రష్ట ఆత్మ కన్నా వేరు కాదు. కనుక ఆత్మయే ద్రష్టగా దృశ్యంగా జగత్తుగా కనబడుతోంది. ఆత్మయే ఇదంతా, పరబ్రహ్మమే ఇదంతా అనేది చాలా కదలీఫల పాఠంలాగా చాలా సుస్పష్టంగా ఉంది. అయితే మేము ఈ దృశ్యాన్ని, ఈ దృశ్యము మా యొక్క ఆత్మస్వరూపమే అని అనుకోవటల్లా, మా స్వస్వరూపమే అనుకోవటల్లా. మేము దృశ్యము అనేటువంటి ఒక అనక పంజరంలో ఎప్పుడో ఇరుక్కున్నాము రా నాయన, ఏ జన్మలోనో ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాం అనే దాహాలు వస్తున్నాయి పోతున్నాయి అనేటువంటి భావంతో చూస్తున్నాం. దృశ్యాల్లో బద్దులమై ఉన్నాము అనే భావంతో చూస్తున్నాం, కానీ దృశ్యం నా స్వరూపమే అనే ఛాసతో, అనే భావనతో మేము ఈ దృశ్యాన్ని చూడలేదమ్మా. నేను వేరు, వారు వేరు, వీరు వేరు, ఈ దృశ్యం వేరు అనేటువంటి ఒక అనక భావావేశం అత్యంత బలవంతరంగా మా అనుభవంలో ప్రవేశించి మా చేత వేరు 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 అనిపిస్తూ పొందబడుతుంది ఈ దృశ్యం. ఎందుచేత ఈ దృశ్యాన్ని ఈ విధంగా మాకు భిన్నంగా మేము పొందుతున్నాం? మమ్మల్ని విమూఢులుగా చేస్తున్నది ఎవరు? వి దట్ ప్లేయర్ ప్లీజ్ మేక్ దట్ లైక్ దిస్. ఆహా, సరస్వతి దేవి చెప్తున్నారు, మా అదే నీ ప్రశ్న. సరే విను, ఈ జగత్తుకి కారణం ఎవరు అని మేము పరిశీలించాం. ఈ జగత్తు కారణం ఏమిటి? ఈ జగత్తుకి ఏది కార్యం, ఏది కారణం? హూ ఈజ్ ది రీజన్? బ్రహ్మము జగత్తుకు కారణం కాదు. జగత్తు కార్యము కాదు. అమ్మా బ్రహ్మమే జగత్ అన్నావు ఇందాక, ఇప్పుడేమో బ్రహ్మము జగత్తుకు కారణము కాదు, కార్యము కాదు. బ్రహ్మము కేవల అతీత కేవల ఆనంద స్వరూపమే కాని ఏ విధంగా నాటక దీపం నాటకంలోని సంఘటనలకి కారణం కాదో, బ్రహ్మము కూడా కారణం కాదు, కార్యము కాదు అని నువ్వు చెప్తున్నట్టు నాకు అనిపిస్తోందమ్మా. మరి దీనికి కారణం ఎవరు? బ్రహ్మం కాదు ఇంకెవరున్నారు? అప్పుడు సరస్వతి అమ్మవారు చెప్తున్నారు, అమ్మా జగత్ అనబడేదానికి జగత్తుగా కనిపించేది బ్రహ్మమే అయినప్పటికీ బ్రహ్మం జగత్తుగా అవడానికి కారణం లేదు. మీకు చిన్న దృష్టాంతం చెప్తాను ఈ పాయింట్ అర్థం కావటానికి. ఎవరైనా చక్కటి మట్టితో చాలా పెద్ద శరీరం కలిగినటువంటి ఒక ఏనుగు బొమ్మను తయారు చేశారనుకో, పెద్ద ఏనుగు మట్టితో తయారైంది. ఇప్పుడు ఈ దృష్టాంతంలో మట్టి ఏనుగుగా అయిందా? మట్టి ఎప్పుడు ఏనుగుగా అవలా? మరి ఏనుగుగా కనిపించేది మట్టి. ఇక్కడ జగత్తుగా కనిపించే, అట్లాగే జగత్తుగా కనిపించేది పరబ్రహ్మమే అయినప్పటికీ పరబ్రహ్మం మాత్రం జగత్తు కావాలా? జీవుడుగా కనిపించేది పరబ్రహ్మమే అయినప్పటికీ పరబ్రహ్మం మాత్రం జగత్తు కావాల. కాబట్టి ఈ జగత్తుకు కారణము లేదు, కార్యము లేదు అనే దృష్టితో, అనే అభ్యాసంతో చూస్తే కాని జగత్ జాజ్యం వదలదు, లేక జగత్ నాకు బంధము అనేటువంటి భ్రమ వదలదు. ఓ లీల అభ్యాస బలం, ఒకనొక అభ్యాస బలం చేత, అంటే అనేక సార్లు ఒకే ఒక విషయాన్ని ఒకే విధంగా అనుకోవటం వల్ల ఈ జీవుడికి సంస్కారం ఏర్పడుతుంది. కోపం కొంచెం వస్తుంది అనుకోండి, ఇంకొంచెం కొనసాగించండి, ఇంకొంచెం వస్తుంది, ఇంకెక్కువ సందర్భాల్లో వస్తుంది, ఇంకొంచెం కొనసాగించు. ఒకనొక జన్మకి పుట్టకతోనే కోపంగా పడతాడు, అందరిని తిరుగుతుంటాడు, కనబడ వాళ్ళందరినీ సతాయిస్తూ ఉంటాడు. అంతకు ముందు కొంచెం ప్రారంభమైంది, అభ్యాస వశంగా సంస్కారం అయింది, స్వభావం అయింది, క్యారెక్టర్ అయిపోయింది. అటువంటి వాడు కోపగించకూడదు అనుకున్నా కూడా, అయ్యో నేను కోపం నాకు రాకూడదు అని ఒకసోట కూర్చున్నా, ఈలోగా అక్కడేదో పక్కనే ఒక ఆకు గాలికి కదిలేసరికి అది గాలికి బుద్ధి లేదు, ఆకుకి బుద్ధి లేదు నెగుస్తారు. అంటే కోపం అభ్యాసం అయింది. అలాగే ఈ జగత్తు బాహ్య దృశ్యంగా దర్శించడం కూడా అభ్యాస బలం చేత ఈ విధంగా సిద్ధిస్తుంది. ఏదైనా అభ్యాస వశంగా ఒక రక స్వభావమో సంస్కారమో నిర్మించబడితే, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటే ఉపాయం ఏంటి? మన అభ్యాసమే. దానికి వ్యతిరిక్తమైనటువంటి అభ్యాసం చేత, ప్రత్యాహారం చేత ఇతరపరకు అభ్యాసం జయించబడగలదు అని మనం మోక్ష వ్యవహార ప్రకరణంలో చెప్పుకున్నాం. ఒకవేళ ఆయా ఇతరపూర్వపు సంస్కారము లేక అభ్యాసం యొక్క ప్రభావము వర్తమాన కార్యక్రమాలలో జీవించకపోతే జన్మ యొక్క ఆవశ్యకతే ఉండేది కాదు. శాస్త్రాలే రచించబడవలసిన అవసరం లేదు, గురువులే ఉండేవాళ్ళు కాదు. అభ్యాస బలం చేత ఇతరపూర్వపు అభ్యాసం, ఈ దృశ్యం నాకన్నా వేరు, ఇందులో నేనున్నాను, దీనిలో నేను చిక్కుకున్నాను, ఈ సంబంధాలు అనుబంధాలు బాంధవ్యాలు ఇవన్నీ నన్ను వెంటబడి నన్ను పీడిస్తున్నాయి బాధిస్తున్నాయి అనే స్థితి నుంచి ఇదంతా నా ఆత్మయే ఈ ఇన్ని రూపాలుగా ఆశ్చర్యం కనపడుతోంది కాబట్టి, కానీ నా ఆత్మ యథాతథం ఇన్ని అవుతూ సర్వభూతములును నేనై సర్వసాక్షి అనగవేరై, ఈ కనపడేదంతా నేనే అయి దీనికి ఆవల సాక్షిగా ఉండేవాడు మా తాతగారు రాశారండి రామకృష్ణయ్య గారు. సర్వభూతములును తానై సర్వసాక్షి అనగవేరై సర్వబ్రహ్మాండములకు తది సూత్రధారి అని పాడబడేవారు. సర్వజీవ బుద్ధులందు సంకల్ప వికల్పములను సర్వత చేయచ్చు నిర్వీకరకూడవచ్చు. కాబట్టి నేను ఎవరు అంటే ఇదే అండి సమస్య. ఈ కనపడే దృశ్యమంతా నేనే, దీనికి సాక్షిగా వేరై సర్వజీవ బుద్ధులలో సంకల్ప వికల్పములకు కారణమై సర్వత అవన్నీ నిర్వర్తిస్తూ నిర్వికల్పుడమై కేవల సాక్షిగా నాటక దీపంలాగా వెలుగొందుతున్నటువంటి జ్యోతి స్వరూపుణ్ణి అని మనల్ని మనం అర్థం చేసుకునే అభ్యాసాన్ని ఇప్పుడు ఆశ్రయించాలి. ఇతపూర్వం ఏం చేశాం, నేనొక జీవుడు, వారు వేరు, వీరు వేరు, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు కాదు, ఈ దృశ్యం నాకు సంబంధించింది, నేను ఈ దృశ్యానికి సంబంధించిన వాడిని, ఈ దేహం చేత నిబద్ధుణ్ణి, దేహం ఉంటే హాయి, పోతే ఇది దీనికి వార్ధక్యం వస్తే నా పని అయిపోయినట్లే, ఈ విధంగా దేహంతోనూ దృశ్యంతోనూ సహజనుల రూపాల నామరూపాలతోనూ సంబంధం పెట్టుకున్నాం. వాస్తవం ఏంటి, ఇదంతా ఆత్మ యొక్క ఆత్మయే ఈ విధంగా ప్రత్యక్ష జగత్తుగా చూడబడుతోంది అని తిరిగి అభ్యాస బలం చేత జగత్తును జగత్తుగా కాకుండా ఇక్కడ ఉండే అనేకాన్ని అనేకాన్ని అనేకంగా కనిపిస్తూ ఒకటిగా అనిపించాలి, ఒకటిగా అనిపించే అభ్యాసాన్ని ఇప్పుడు స్వీకరించాలి, అప్పుడు సుస్పష్టం అవుతుంది. అందుచేత నాకు బంధం ఎందుకు అనిపిస్తోంది, నాకు వేరు అనిపిస్తోంది, నాకు వేరు నా స్వరూపమే అని మీరంటూ ఉంటే ఈ జగత్తు నాకు వేరుగా ఎందుకు అనిపిస్తోంది అన్న దానికి సమాధానం అభ్యాసమే, అని తొలగడానికి ఉపాయం కూడా అభ్యాసమే, ఏ డిఫరెంట్ ప్రాక్టీస్. కాబట్టి లీలా, నౌ యూ హావ్ టు ఫైట్. నువ్వు ఇప్పుడు యుద్ధానికి సంసిద్ధం కావాలి. ఎవరితో? బయట వాళ్ళతో ఎవరితో కాదు. ఏ జగత్తు నీకు పాక్ష్యమని అనిపిస్తుందో వాస్తవానికి ఇది ఆత్మస్వరూపమై ఉండి ఉండగా అటువంటి జగత్తు, ఈ దృశ్యం, ఈ ద్రష్ట ఆత్మ యొక్క చమత్కార ప్రత్యక్ష రూపాలుగా మట్టి, కుండ, మేక, ఏనుగు తయారు చేసుకున్నట్టుగా బంగారంతో ఉంగరము, గోలుసు చేసుకున్నాం. కానీ బంగారం యథాతథం. అలాగే ఆత్మ అనే వస్తువుతో సాక్షి, ద్రష్ట, దృశ్యము, ఇక తదితర వ్యవహారాలు ఏంటంటే దేహాలు, దేహ సంబంధాలు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు ఇవన్నీ కూడా అయి ఇవేవి కాకుండానే ఉన్నది. మట్టి ఏ విధంగా ఏనుగ్గా కాకుండానే, ఏనుగ్గా అయినది కనపడుతున్నది మట్టి అయినట్టుగా ఆత్మయే దృశ్యంగా కనిపిస్తోంది. కానీ ఆత్మ దృశ్యం కావాలా? దృశ్యంగా కనిపించేదంతా ఆత్మయే, ద్రష్టగా కనిపించేది ఆత్మయే, పరమాత్మయే, కేవల చిత్సత్తయే. కానీ ద్రష్టగా అవలేదు, ద్రష్టగా కనిపిస్తున్నది మాత్రం ఆత్మయే. సర్వానికి సాక్షిగా కనిపిస్తున్నది కూడా ఆత్మయే. కానీ ఆత్మ సాక్షి కాదు, అసాక్షి కాదు అనేటువంటి అభ్యాసం చేత నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు భేద జ్ఞానాన్ని తొలగించుకోవాలి. వారు వేరు, వీరు వేరు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, ఇటువంటి భేద జ్ఞానం ఏదైతే ఒక జాడ్యంలా పట్టుకుందో మనస్సుని, దాన్ని వదిలిస్తే కానీ దీనికి ఆవలు ఉన్న నీ కేవల ఆనంద చిత్ స్వరూపం, చిత్ సత్తా అనుభూతం కాదు. అది అనుభూతం అయిందా? ఈ దృశ్యం యొక్క రహస్యం ఏమిటి తెలిసిపోతుంది. జన్మ కర్మల రహస్యం తెలిసిపోయిన తర్వాత, మెడుకుతో వచ్చిన తర్వాత రాత్రి కనబడిన వస్తువులు బంధిస్తాయా? ఎవరన్నా రాత్రి ఎవరో కట్టిబడేశారండి కలలో, ఈలోగా మెడుకు వచ్చిందండి. మరి మెడుకు వచ్చిన తర్వాత ఆ కాళ్ళ కట్లు ఏమైనాయి, ఉన్నాయా? చీచీ, అదిలో కళ్ళండి, ఇది కూడా అంతే. ఏదైతే నన్ను బంధిస్తోంది అది అనిపిస్తోందో, దృశ్యానికి సంబంధించిన సంబంధాలు, మనం మనసు పెట్టుకున్నటువంటి సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, అవి జ్ఞానము అనే మెడుకు రాగానే క్షణంలో వీగిపోతాయి. మెడుకు రాగానే రాత్రి కళ్ళలో మన బంధించిన తాళ్ళు ఏమైనాయి, అసలు తాళ్ళు లేవు, బంధం లేదు, ఇవి కూడా అంతే అయిపోతాయి. అభ్యాస బలం చేత భేద జ్ఞానం మీద యుద్ధాన్ని ప్రకటించి దాన్ని క్రమక్రమంగా బుద్ధిలోంచి, మనస్సులోంచి తొలగించుకోవాలి. సర్వం కల్విదం బ్రహ్మ శివతత్వ జ్ఞానం త్వం తివేతి జ్ఞాన, నీవుగా కనిపిస్తున్నది శివుని యొక్క ప్రత్యక్ష రూపమేనయ్యా. లోకో రమయతేతి రామ, రామచంద్రమూర్తి ఈ రూపాలుగా ఉన్నారు, ఇది నీ తత్వజ్ఞానం అన్నారు. భేద జ్ఞానం సంసారం అయింది, తత్వజ్ఞానం మోక్షస్థితి అయింది. భేద జ్ఞానం తొలగినంత వరకు నీ యొక్క దేహి, దేహములతో సహా ఏర్పడి ఉన్న ఈ దృశ్యమంతా బ్రహ్మముగా అనుభవం అయ్యే ప్రసక్తే లేదు. భేద జ్ఞానం తొలగుతూ తొలగుతూ ఉంటే క్రమంగా ఇదంతా పరబ్రహ్మం యొక్క ప్రత్యక్ష రూపంగా సుస్పష్టమవుతుంది. నీతో సహా, నీకు అనుభవం అవుతున్న నీతో సహా, నీవు, నేను, అతడు, ఇది, అది, ఇదంతా పరబ్రహ్మం యొక్క చమత్కారమైనటువంటి బాహ్య రూపము అని సుస్పష్టమవుతుంది, అనుభూతమవుతుంది. కాబట్టి అవిచారణ వల్ల ఈ సంసారం ఏర్పడింది, విచారణ చేత ఇది తెలుస్తుంది. ఇప్పుడు మనం విచారణకి సిద్ధపడాలి అని శ్రోతలందరికీ నేను మనవి చేస్తున్నాను. మనం ఈ సంభాషణ వినబోతున్నటువంటి శ్రోతలందరికీ నా మనవి ఏంటంటే, అవిచారణను విచారణ అనేటువంటి ప్రయత్నంతో అటాక్ చేయండి. ప్లీజ్ అటాక్. ఒకనక నూతన జ్ఞానం డెవలప్ కావాలి. నేను రక్తమయ మాంసమయమైన ఈ దేహాన్ని, ఈ దేహంతో పుట్టి, ఈ దేహంతో పెరుగుతూ, ఈ దేహంతో శిథిలమయ్యే స్వరూపాన్న, దేహానికి నాకు ఉన్న సంబంధం ఏంటి, వాట్ ఈజ్ మై రిలేషన్షిప్ విత్ దిస్ బాడీ. ఈ దేహానికి నాకున్న సంబంధమే దృశ్యానికి నాకు ఉన్న సంబంధం. ఎందుకంటే దేహంలో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కళ్ళు, చెవులు, వగేరా, ఈ ఇంద్రియాలు. ఈ ఇంద్రియ జగత్తు ఇంద్రియముల నుంచి వస్తుంది. ఇంద్రియాలు దేహంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని ఆపరేషనల్ ఎనర్జీ డెలివరీ పాయింట్స్, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఈ జగత్తులో 14 లోకాల్లో ఈ 5 తప్పితే ఆ రోజు లేదు. దీని అన్నింటినీ ఆస్వాదిస్తున్నటువంటిది నేను. సో నాకు దేహానికి ఉన్న సంబంధం ఏంటంటే, నాకు నేను వేసుకున్న చెట్టుకి చొక్కాకి ఉన్న సంబంధం, నాకు దృశ్యానికి ఉన్న సంబంధం ఏంటంటే నేను వేసుకున్న ఒక బనీనికి ఉన్న సంబంధం. అంతేకాని నేను బనీని వేసుకున్నా కాబట్టి బనీనిగా నేను అవును, బనీన్లో నేను చిక్కుకోను. నేను చొక్కా వేసుకున్నా కాబట్టి చొక్కాలోనే ఇరుక్కున్నాను అంటే చొక్కా వేసుకున్నదే నేను. అదేవిధంగా ఈ దృశ్యం అనేది మనం ధరించినటువంటి సవికల్ప పుష్పమాలిక. దీన్ని నిర్వికల్పంగా చూడాలి. శిఖను నిర్వికల్ప పుష్పమాలిక చుట్టి ప్రకృతి పీఠమునెక్కలేరా అని ఇందాక మనం ఒక పాటలో సీతారామదాస్ గారు అన్నారు చూడండి. ఈ దృశ్యం మనకు పుష్పమాలిక అవ్వాలి, అంతేగాని మనకు బంధం కాకూడదు, తాడు కాకూడదు. ఐఎమ్ నైదర్ బౌండ్ బై దిస్ కంపోజిషన్ ఆఫ్ ది బాడీ ఆర్ డీకంపోజిషన్ ఆఫ్ దిస్ బాడీ. ఈ దేహం ఉండవచ్చు కాక, లేకపోవచ్చు కాక. దీని చేత నేను బద్ధుని కాదు. పుట్టుకు ఈ దేహం యొక్క రాక అనగా పుట్ట, ఈ దేహం యొక్క అభివృద్ధి వృద్ధి అనగా ఈ దేహం బాల్య యవన వార్ధక్యాల వరకు డెవలప్ అవడం, ఈ దేహం యొక్క డీకంపోజిషన్ అంటే మృత్యు, ఈ తతంగం చేత దేహి స్వరూపుడైనటువంటి నేను బద్ధుణ్ణి కాదు. ఇక దేహ వ్యవహారాల గురించి ఉంది, వాటి చేతి కూడా బద్ధుణ్ణి కాదు. అవన్నీ నా యొక్క అలంకారం, నా చెరలో పెట్టుకున్న పూలంటి లాంటివి. కాబట్టి దృశ్యాన్ని మనం ఒక ఆడవాళ్ళండి చక్కటి మెల్ల పూల దండు తెస్తే ప్రేమగా పెట్టుకుంటారండి, పెట్టుకుని ప్రేమగా మాట్లాడతారు, సంతోషిస్తారు. భక్తులందరికీ మీరు, ఈ శ్రోతలందరికీ నా మనవి, మీరింటికి వెళ్ళేటప్పుడు చక్కటి పూలదండ తీసుకెళ్ళండి. తీసుకెళ్లి అమ్మవారికి అలంకారం చేస్తున్నాం అన్న భావనతో మీ భార్యమణి గారికి ప్రసాదించండి. వారు ఏం చేస్తారంటే ఆ పూలదండ చూసి బాగున్నది అనుకుని అలా వాసన చూసి చక్కగా జడలో అలంకారం చేసుకుంటారు. ఈ దృశ్యం కూడా మనకు జడలో అలంకారం కావాలి, కానీ జడలో బంధం కాదు. అంతేగాని ఆ పూలదండతో కాళ్ళు జడ్లు కట్టేసుకుని నేను ఇట్లా బద్దున్నయ్యాను, మా ఆయన పూలదండ తెచ్చేసరికి అది కాస్త కాళ్ళు జడ్లు కట్టి, నా కాళ్ళు జడ్లు బంధం అయిపోయి నా కర్మిలా పట్టింది అంటారండి. అందు కదా అమ్మగారు ఏం చేస్తారు, చక్కగా శిరస్సులో ఆ భర్త తెచ్చినటువంటి పుష్పాలని అలంకారంగా పెట్టుకుంటారు. అలాగే ఈ ప్రకృతి ఎలా ఉండాలి, అలంకారం కావాలి. ఈ ప్రకృతి అంటే ఏంటి, ఈ సంబంధాలు, అనుబంధాలు, జన్మలు, జన్మాంతరాలు, దేహాలు, రాకలు, పోకలు, ఇవన్నీ ఇవన్నీ పీడలాగా ఉండకూడదండి, క్రీడలాగా ఉండాలి. చిత్ చమత్కారంగా ఉండాలి, చిత్ బంధంగా ఉండకూడదు. సో ఈ దేహం చేత నేను బుద్ధుణ్ణి కాదు అనే మననం చేత ఇది జయించబడుతోంది. ఈ జగత్తు ఎందుకు వస్తోంది, ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు బంధం అవుతుంది అనే ముందు అనడాన్ని అనేది మనకు అర్థం కావాలి. అంటే ఇది ఎందుకు వస్తుంది అనేది మనకు అర్థం కావాలి. ఎందుకు వస్తుందండి జగత్ అనగా కల్పన. ఏ ఎవరి కల్పన, ద్రష్ట యొక్క కల్పన. అంటే నా యొక్క కల్పన చేత నేను జగత్తు చూస్తున్నా. ఒక ఆయన ఒక నవల రాశారండి, ఆ నవలలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో హీరోయిన్ గారు ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారికి అనేక కష్టాలు వచ్చాయి. ఆ అమ్మాయి కష్టాలు వర్ణిస్తూ ఆ పుస్తకం అక్కడ పెట్టి ఈయన ఏడవడం ప్రారంభించారు. ఏంటంటే ఎవరో స్నేహితుడికి ఏమిటా ఏడుస్తున్నాం ఇంత పెద్దగా, ఏమైనా డబ్బు పోయిందా లేకపోతే ఏమైనా దొంగలు పడ్డాలా, ఎనీ లాస్ ఆర్ ఎనీ డిఫికల్టీ లేకపోతే అనారోగ్యమా చిటి ఇవేం కాదు. మరి నేను రాస్తున్నానండి ఒక నవల, మంచిదే కదా, ఆ నవలలోనండి హీరోయిన్ చాలా కష్టాలు పడుతుంది, సో వాట్, ఆ కష్టాలు చూసి నాకు ఏడిపోతుందండి ఏడుస్తున్నాను. నువ్వు కల్పించిన నవల్లో నువ్వు ఆ హీరోయిన్ పడే కష్టాలు చూసి నువ్వు ఏడవడం ఏంటయా, ఆవిడ కష్టాలు కల్పించిందే నువ్వు. అవును కదా అనుకున్నారు నవల రచయిత ఆయన. అదేవిధంగా మహనీయులు మనకు వచ్చి నువ్వు దృశ్యము అనే నవల రాస్తూ అందులో నువ్వు కల్పించిన యువుడు అనే హీరోయిన్ యొక్క కష్టాలు చూసి నువ్వే దుఃఖిస్తున్నావయా అని మాకు చెప్తున్నారు. అటువంటి మననం చేత ఈ జగత్తు స్వకీయ కల్పనామయంగా కనిపిస్తుంది. కల్పన ఏ ఈ దృశ్య అనుభవానికి అనుభూతికి పునాది బేస్, మొట్టమొదటి కల్పన ఉంది. కల్పారంభం అంటారు చూడండి, కల్పారంభం కల్పాంతం ఇదేనండి కల్పారంభం. కాల యానం చెప్పడానికి శేతవరాహ కల్పే అంటాం. కల్పాంతము కల్పాది. కల్ప ఆదిలో ఎవరున్నారు? స్వస్వరూపాత్మ ఉంది. కల్పం మధ్యలో ఎవరున్నారు? స్వస్వరూపాత్మయే. కల్ప అంతం తర్వాత ఎవరున్నారు? స్వస్వరూపాత్మయే. ఒక ఐడియా వచ్చిందండి, ఐడియా ముందు ఎవరున్నారు? నేనున్నా. డ్యూరింగ్ ది ఐడియా ఎవరున్నారు? నేనున్నా. ఐడియా పోయిన తర్వాత ఎవరున్నారు? నేనున్నా. ఇంకో ఐడియా వచ్చిన తర్వాత ఎవరున్నారు? నేనున్నా. ఐఆమ్ కామన్, ఐఆమ్ కామన్. దాన్ని మనం ఆత్మాను, ఆత్మానగా ఎక్కడో ఆకాశంలో లేదండి. నేను అని ఏది అంటుందో ఆ అంటున్న కర్తయ్యే ఆత్మ. ఎంత దగ్గరగా ఉందో చూడండి. నేను కన్నా ఈ ప్రపంచంలో ఇంకే దృశ్యంలో దగ్గర ఏముందండి? ఇళ్ళు దగ్గర, వాకిల దగ్గర, పెళ్ళమిడల దగ్గర, లబ్ధింపుల దగ్గర. దృశ్యం అనుభవం అవడానికి కారణం పునాది స్వకీయ కల్పనయే. కల్పన చేస్తున్నది ఎవరు? నేనే, ద్రష్టయే. దీనికి మనం స్పష్టంగా కనిపించే దృష్టాంతం, అందరికీ తెలిసిన దృష్టాంతం, అందరికీ అనుభూతమవుతున్న, దైనందికంగా అనుభవం అవుతున్న దృష్టాంతం ఈ గ్రంథంలో, మన ఈ కార్యక్రమంలో అనేక సార్లు మనకు ఎగ్జాంపుల్ గా చెప్పబడుతున్నటువంటి దృష్టాంతం, స్వప్నంలో కనిపించిన దానికి స్వప్నంలో ఎవరో కనిపించారు. స్వప్నంలో ఎవరైనా వచ్చారా? ఆ ఎవరో అన్నవాళ్ళు ఎవరు? స్వప్న ద్రష్ట చూచేది, స్వప్న అంతర్గత ద్రష్ట చూచేది స్వప్న సాక్షి సత్త. చూసారు స్వప్న సాక్షి, స్వప్న సాక్షి సత్త ఉన్నాడే అతనే స్వప్నాన్ని కల్పించుకున్నాడు. కనుక స్వప్నంలో కనిపించిందంతా అతని యొక్క ప్రజ్ఞారూపమే, ఆలోచన రూపమే, భావన రూపమే. ఆ స్వప్నంలో కనిపించి అనుభవిస్తూ ఉండగా ఈ స్వప్నానికి రచయితను నేనే అని అనుకుంటున్నాడా? అనుకోట్లా. ఐదు కూడా కనపడుతున్న మనుషులు, దృశ్యము, భయము, దయ్యాలు, భూతాలు, ఇంకోటి ఇంకోటి అన్ని అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో నేను దీనికి సాక్షిని అని అనుకోట్లా. అలాగే జాగృత చూస్తున్నటువంటి ఈయన కూడా వాస్తవానికి కేవల సాక్షి, జాగృత దర్శనం చేసేటువంటి జాగృత ద్రష్టను కల్పించుకుని ఆ కల్పించబడినటువంటి ద్రష్ట పడుతున్నటువంటి ఈ తిప్పలన్నీ చూచి ఇవన్నీ నా బాధలే అని జాగృత కేవల ద్రష్ట, నిర్విషయ ద్రష్ట, కేవల సవిషయ ద్రష్టను చూసి అనుకుంటున్నారు. నవలలో హీరోయిన్ ని కల్పించింది నావలిస్టే అయినట్టు ఈ జీవుడు, ప్రతి ఒక్కడు తన యొక్క జీవుడిని కల్పించి ఈ జగత్ను అనుభవించేటట్టుగా చేస్తూ ఆ జీవుడు పడే బాధలు ఇవన్నీ నా బాధలు అని చేతిని తీసుకెళ్ళి మీరు కొట్టుకుంటున్నాడు. ఎట్లానండి? ఎప్పుడు స్వప్నంలో ఒక బంధం అనుభవిస్తున్నాడు అనుకోండి, ఎవరో తాడు పెట్టి కట్టారు, బంధం అనుభవిస్తున్నాడు. పోయేది ఎట్లా? తెల్లారేసరికి అండి స్వప్నమే పోతుంది. తెల్లారిన తర్వాత నన్ను ఎవరో తాడుతో బంధించాడు, నా కర్మిలా పట్టింది బ్యా అని ఎవడు ఏడవడండి. అదే జ్ఞాన దృష్టి వచ్చిన తర్వాత నేను బాధలు పడుతున్నాను, నాకు ఈ కష్టాలు ఉన్నాయి అనేది ఎవడు ఏడవడండి. ఆత్మజ్ఞాన దృష్టి యొక్క మననం చేత, అభ్యాసం చేత ఆత్మజ్ఞానం యొక్క సుస్పష్టత, నిర్దుష్టత అనేది అభ్యాస వశంగా వస్తుందండి. అభ్యాస వశంగా వచ్చినప్పుడు అప్పుడు ఈ జగద్దృశ్యాన్ని చూచి నేను నా కళ అన్న దృష్టితో వర్తమాన క్షణంలో ఇదంతా చూస్తూ ఉంటాడండి. అటువంటి వాడిని మనం ప్రజ్ఞానం బ్రహ్మానరు. కాబట్టి అటువంటి సాక్షిత్వాన్ని నువ్వు అభ్యాసం చేసేయమ్మా అంతే. అప్పుడు దృశ్యం దృశ్యంగా కనిపిస్తుంది, నాకు వేరుగా కనిపిస్తోంది అని నీ ప్రశ్నకి ఆన్సర్ నీకు అందరూ నీకే వస్తుంది. అప్పుడు లీలావతి అడుగుతోంది, అమ్మా ఆత్మ ఎప్పుడు అనేకం కాలేదు, ఈ అనేకంలో ఏకమైనదే ఆత్మ అని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. ఆత్మ అఖండము అప్రమేయము అంటే ఆత్మ నీవు నేను వారుగా మారలేదు. బంగారం ఏ విధంగా రకరకాల ఆర్నమెంట్స్ గా, ఈ ఆర్నమెంట్ నీది, ఆర్నమెంట్ నాది లాగా మారకుండా బంగారం బంగారంగానే ఉందో, ఆత్మ కూడా నీవు నేనుగా మారకుండా కేవల అతీతమై పరమై ఉన్నది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు అప్రమేయమై ఉన్నది. అప్రమేయం అంటే ఏంటండి? ఈ బంధాలు ఏవి దానికి లేవు. కాబట్టి కళలో చూసినటువంటి, కళ కంటున్నవాడు కళలో ఉండి చూస్తున్నటువంటి బంధాలన్నీ కళ ఎవరితో ఆయనకి బంధాలు అవుతాయండి, అవవు కదా. మెరుగు రాగానే కళ లేదు, కళలో విషయం లేదు, బంధం లేదు, మోక్షం లేదు. అలాగే జాగ్రత్త విషయంలో కూడా జ్ఞానం వచ్చినప్పుడు ఇవేమీ లేవు కదా. కానీ అజ్ఞాన దృష్టిలో ఉన్నప్పుడు వారు వేరు, నేను వేరు, నేను దీనికి సంబంధించిన వాడిని, నాకు ప్రమేయత్వం ఉన్నది, నేను వీరికి సంబంధించని వాడిని, వీళ్ళు నాకు సంబంధించిన వారు, వీరు నాకు సంబంధించిన వారు కాదు, ఈ దేహం నాకు సంబంధించినది, నేను ఈ దేహానికి సంబంధించిన వాడిని, ఇటువంటి అనేకమైన భ్రమలన్నీ కలిగి ఉంటాడు కదా. ఇప్పుడు ఆత్మ అఖండము అప్రమేయము కదా, మేమందరం ఆత్మస్వరూపులమే కదా. ఇప్పుడు నా ప్రశ్న వినండి మీరు, సరస్వతీదేవి గారు, నాకు ఇక్కడ అనేక మంది దేహాలు, దేహులు, బుద్ధులు, స్వభావాలు, వ్యక్తులు ఇవన్నీ కనిపిస్తున్నారు కదా, మరి ఎట్లా దీన్ని సమన్వయం చేసుకోవాలి, హౌ టు ఇంటర్ప్రిట్ ఆల్ దీస్? అప్పుడు సరస్వతీదేవి పక్క పక్కనవి, స్వప్న ద్రష్ట నువ్వు కల్పించుకున్న స్వప్న కాల్పికుడు అంటే స్వప్నాన్ని కల్పించుకున్నవాడు ఒకడే, కానీ స్వప్న ద్రష్టగా స్వప్నంలో అనేక మంది చూస్తున్నాడు. ఇది మనం గమనిస్తున్న విషయమే. అలాగే ఈ కనపడేదంతా పరబ్రహ్మమునకు అభిన్నము, నేను పరబ్రహ్మమునకు అభిన్నము కనుక ఇదంతా కనపడేది నే, ఇదంతా ఇన్నిగా కనిపిస్తున్నది నా యొక్క పరబ్రహ్మ స్వరూపమే లేక నేనే. అనేకంగా కనిపిస్తూ జ్ఞాన దృష్టి చేత, మోక్ష దృష్టి చేత ఒకటిగా అనిపిస్తుందండి. అజ్ఞాన దృష్టికి, బంధ దృష్టికి అనేకంగా కనిపిస్తూ అనేకంగా కూడా అనిపిస్తూ ఉండండి. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇంతవరకే, ఇంతకు మించి ఇంకేం లేదు. ఓ లీలాదేవి స్వాభావికంగా అవిచారణ వచ్చింది. ఏమండి, ఒక ఆయన కలగంటున్నాడండి, కలకంటడం అంతం ప్రారంభం కాగానే ఈ కళ నేను అంతకు ముందు పడుకున్నాను, పడుకున్నప్పుడు వచ్చిన కళే అని అనుకుంటున్నాడా? అనుకోట్లా, స్వాభావంగా ఈ స్వప్నమంతా నిజమే అని అనుభూతితో అనుభవిస్తున్నాడు. అలాగే ఈ జన్మ అనే స్వప్నాన్ని నేను పొందుతున్నాను అనేది ఏమరచి ఇక ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవితంలో అనేక బంధాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం. అప్పుడు మేము మమ్మల్ని ఆశ్రయించినప్పుడు మేము అతనికి వచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాం, విచారణని ప్రసాదిస్తున్నాం. నాయన కొంచెం విచారణ చేయవయ్యా, ఆత్మ విచారణ చేయి. అని ఆయనకి బోధిస్తున్నాం. విచారణ చేత ఆత్మ తప్పితే ఇంకేమీ లేదు ఇక్కడ. బ్రహ్మం యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టుగా అభిన్నం, అఖండం, శుద్ధం. ప్రతి వాడు బ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నాడు కాబట్టి అతను చూస్తున్న జగత్తుకి అభిన్నం, దృశ్యానికి అభిన్నం, ఆత్మకు అభిన్నం. అతను దృశ్యము ఆత్మ అనే అఖండత్వం లేదు కాబట్టి అఖండం. అతను ఎప్పుడూ శుద్ధమే, ప్రతి జీవుడు పరిశుద్ధ స్వరూపుడే. అందుచేత బుద్ధితో దీని అవగాహన అభ్యాస బలం చేత ఏర్పడేటువంటి సుతీక్ష్ణ బుద్ధితో ఇక్కడ విచారణ లేదు, అవిచారణ లేదు, విద్య లేదు, అవిద్య లేదు, బంధం లేదు, మోక్షం లేదు. సినిమా చూసిన వాడికి సినిమా వల్ల బంధం ఏంటి, మోక్షం ఏంటి, విద్య ఏంటి, అవిద్య ఏంటి, విచారణ ఏంటి, అవిచారణ ఏంటి, సినిమా అలా ఎందుకు జరిగింది, ఇలా జరిగింది అని విచారణ చేస్తే కానీ మోక్షం దాదనేదే ఉంది. ఈ జగత్ ఆరోపితం, స్వభావచితంగా ఉన్నది కాదు, ఆరోపితం. అంటే ఒకనొక సత్యం మీద మనం అలా ఆరోపించామన్నమాట. ఆకాశంలో మేఘాలు కనిపించాయి, మేఘాలు వంకర టెంకరగా కనిపించాయి, అలా చూస్తుంటే అక్కడ వనం ఉన్నట్టు, కొండ మీద వనం, దాని మీద కొన్ని చెట్లు, ఆ చెట్ల కింద చింకున్నట్టు అనిపిస్తుంది. అక్కడేం లేదు, అక్కడ ఉన్నదల్లా మేఘాలు మాత్రమే. మేఘాల ఆకారాలను చూసి ఒక ద్రష్ట, ఒక చిన్నపిల్లవాడు ఆరోపితం చేస్తూ ఉంటాడు. ఈ జగత్తు కూడా అటువంటి ఆరోపిత వస్తువు మాత్రమే. అయితే నీకెందుకు అనిపించట్లేదు, ఈ జగత్ మాకు మా స్వస్వరూప ఆత్మగా ఎందుకు అనిపిస్తోంది, నీకేమో జగత్ ఒక బాహ్య వ్యవహారంగా ఎందుకు అనిపిస్తుంది అనడానికి నీవు ఇంతవరకు తత్వ జ్ఞానాన్ని విచారణ చేసి ఉండలేదు. అంతకుముందు వేరే ఇంకేం కారణం లేదు. నవ్వు పోయే హెడ్, ఇప్పుడు ముందుకు వెళ్ళు, ఉన్న విషయాన్ని గ్రహిస్తావు, ప్రబుద్ధురాలు అవుతావు, అనగా విదేహ జ్ఞానం పొందుతావు. అంటే దేహము ఉండగా దేహ రాహిత్యాన్ని ఆస్వాదిస్తావు. ఇది చొక్కా ఉండగా చొక్కా నేను కాదు అనుకోవడం కష్టమండి, చొక్కా వేసుకున్నాం, ఈ చొక్కా నేను కాదు అని అనగలవా? ఎందుకంటే చొక్కా నేను అవుతాం, చీర కట్టాం, ఇచ్చి చీర నేను కాదు అనగలవా? ఆ చీరలో చీరతో బాగున్నావు అంటే ఎవరైనా అంతే అనవచ్చు, కానీ నీ చీర నవ్వుతానా? బాగుంది కాబట్టి చీర కట్టాం. అలాగే చీరకి నాకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అంటే, చీర నేను వేసుకున్న వస్త్రము నాకు ఉన్న సంబంధం, అలాగే దృశ్యానికి నాకు ఉన్న సంబంధం, నేను ధరించినటువంటి ఒక ఆభరణము నాకు ఉన్న సంబంధం, నా ఆభరణం నాకు బంధం అవుతుంది ఏంటిది? నేను ఈ దృశ్యానికి ముందే ఉన్నాను. ఎట్లా ఉన్నాను? ఇప్పుడున్నట్టే ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ముందే సాక్షిగా ఉన్నా. ఒక భావానికి ముందు ఎవరు ఉన్నారు? ఆ భావించు వాడు ఉన్నాడు, వితౌట్ భావన, భావన లేకుండా. భావనప్పుడు భావించువాడు యథార్థం, అందుకని భావించువాడు భావంగా మారలా, అతను భావాన్ని ఆపరేట్ చేశాడు అంతవరకు. ఇప్పుడు భావం పోయింది, అప్పుడు భావించువాడు యథార్థంగా ఉంటాడు, కానీ ఆ భావంతో పాటు భావించువాడు కూడా గంగలో కలిసిపోతాడండి. హౌ ఇస్ పాసిబుల్? అలాగే ఈ దృశ్యాన్ని మనకుందా ఉన్న సంబంధం భావించువాడు భావించబడినది, ఊహించువాడు ఊహించబడుతున్నది, ఇది సంబంధం. ఎవరైతే నేను ఊహించువాడు, ఇది ఊహించబడినది, ఈ జగత్ దృశ్యము నేను ఊహ కన్నా ముందే ఉండాలి, లేకపోతే ఊహించువాడు లేకపోతే ఊహించిన బొంద, అందుకని ముందే ఉన్నాను అనుకున్నాం అనుకోండి, ఈ దేహం కూడా భావించబడినది, నేనేమో భావించు వాడిని, ఈ దేహం ముందే నేను భావించు వాడుగా ఉండనే ఉన్నాను అని అనుకుంటే అది విదేహ జ్ఞానం అంటాం. ట్రాన్స్ బాడీ కాన్షియస్నెస్. కొంచెం విచారణ చేస్తే ఉన్న విషయం గ్రహిస్తూ ఉంటే నీకు విదేహ జ్ఞానం ప్రవృత్తం అవుతుంది. అప్పుడు విచారణ చేత ఏమవుతుందంటే, కేవల సాక్షికత్వం నువ్వు అభ్యాసం చేస్తూ ఉండగా నీ సమక్షంలో నీ యొక్క ద్రష్ట, ఆ ద్రష్ట యొక్క దర్శనం, ఆ దర్శనం అవుతున్నటువంటి దృశ్యము, ఈ మూడు కూడా త్రిపుట్టి అంటాను చూడండి, ఈ మూడు కూడా నీ స్వరూపమై చెందుతాయి. నీవే ద్రష్టగా దర్శనంగా దృశ్యంగా ప్రభవిస్తున్నావు, కనిపిస్తున్నావు. బట్ ఏ విధంగా బంగారం యథాతథంగా ఉంటూ ఆర్నమెంట్ అవుతుందో, అలాగే నీవు నీవుగానే ఉంటూనే ఈ ద్రష్ట చూచువాడు దర్శనము చూడటం దృశ్యము చూడబడినది అన్న రూపం నీలోనే ప్రభవిస్తోంది అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు ఏమొచ్చినట్లు? స్వస్వరూప జ్ఞానం వచ్చినట్లు. ఇవన్నీ స్వస్వరూపంలో లయిస్తాయి. అంటే స్వస్వరూపంలో లయించడం అంటే ఇవన్నీ లేకుండా పోవడం కాదండి, ఇవి స్వస్వరూపం యొక్క చమత్కార ప్రత్యక్ష రూపం, భావనా రూపం, అట్రిబ్యూటివ్ ఎక్స్పీరియన్స్ గా అనుభవం అవుతుంది. స్వస్వరూపమే అవిగా అనిపిస్తుంది, స్వస్వరూపమే జగత్తుగా, స్వస్వరూపమే సర్వ జీవుల యొక్క ప్రత్యక్ష రూపంగా అనిపిస్తుంది, వేరుగా కనిపిస్తూ నీవుగా అనిపిస్తుంది. అప్పుడు జగద్వాసన బీజం మరల అంకురించదు. అంటే మరల ఇంకో దేహం పొందడం, ఆ దేహంతో అనుభవాలు కొంతమంది అంటారు, చిచి ఏనే పుట్టనంటారు. పుట్టకపోవడం ఎలా సాధ్యమవుతుంది? ఈ జగత్తును ఏ దృష్టితో చూస్తే అది సాధ్యము, అందుకు సిద్ధపడరు. ఏదో మా ఆయన ఎట్లా అంటున్నాడు, లేకపోతే వీళ్ళు ఇలా అంటున్నారు, చచ్చి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, చీ మళ్ళా పుట్టకూడదు అంట. మళ్ళా పుట్టకూడదు అనేది ప్రతి వాడికి ఉంది, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ దృశ్యాన్ని ఏ విధంగా చూస్తే అది సాధ్యమవుతుంది? జగద్వాసన బీజం తొలగాలి అంటే ఈ జగత్తంతా, ఈ జగత్తును చూచేవాడితో సహా, నాతో సహా, తదితర ద్రష్టలతో సహా, నా ఆత్మ యొక్క చమత్కార రూపమే, ఆత్మ యథాతథంగా ఉంటూ ఈ జగద్ రూపంగా, జగద్ద్రష్ట రూపంగా, తదితర సర్వ రూపములుగా అనిపిస్తోంది. ఆత్మయే ఇదంతా అని అనిపిస్తోంది అనే స్థితి సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి. అది స్వత సిద్ధం అవుతుంది. అంటే వితౌట్ ఎనీ ఎఫర్ట్, అందరినీ చూస్తూ, అందరితో మాట్లాడుతూ, ఆయా సందర్భాల్లో పోట్లాడుతూ, ఆయా సందర్భాల్లో దూషిస్తూ, దూషించబడుతూ, ఈ వ్యవహారాలు చేస్తూ కూడా ఇదంతా నా రూపమే కదా అనేక అనేకమైనటువంటి అనునిత్య ఆస్వాదన స్వభావ సిద్ధం అవుతుంది. వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ ఎఫర్ట్, ప్రయత్నించి ఇది నేను కదా, ఇది నేను కదా అనుకోకల, నేను అనిపిస్తున్నా మాట, అది స్వత సిద్ధమైనటువంటి నిర్వికల్ప సమాధి. అప్పుడు జగత్ వాసన బీజమే ఉండదు. ఆ అటువంటి ప్రాక్టీస్ అటువంటి సాధనలో ఈ సంసారం అనబడేది క్రమక్రమంగానో ఒక్కసారో శమిస్తుంది. ఎప్పుడైతే స్వప్నం చూచేవాడు అనేక స్వప్నంలో అనేక పదార్థాలు చూస్తూ అనేక బంధాలు అనుభవించేవాడు మెడుకోలాగా రాగానే పదార్థాలు లేవు, బంధాలు లేవు, వీళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, స్నేహితులు లేవు, ఇంకేమీ లేదు అని ఒక క్షణంలో లేదు, వాస్తవం కాదు, నా ఊహయే స్వప్నంగా ఉన్నది, కాబట్టి స్వప్నంగా కనిపించినంత నా ఏం చెయ్యి అనుకుంటాడో ఆత్మజ్ఞాని, పరిశుద్ధాత్మజ్ఞాని క్రమంగా ఈ దృశ్యాన్ని నా యొక్క భావనారూపమే, అంతకుమించి ఇక్కడేమీ లేదు అనేటువంటి అవగాహనకు వచ్చి వీటి ఎందుకు యథాతథంగా అందరిలాగానే ఉంటాడు. అమ్మా బానే ఉందమ్మా, లీలాదేవి మళ్ళీ అడుగుతాను, చాలా మహత్తరమైనటువంటి విశేషాలు చెప్తున్నావు. ఇప్పుడు ఈ శరీరం అసలు ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఎక్కడి నుంచి ఈ దేహం వచ్చి పడుతోంది, మేము ఎందుకు పొందుతున్నాం, ఈ రక్తమాంసమయ్యే శరీరం తల్లి గర్భంలో ఎందుకు ప్రవేశించింది, దీనిని మేము ఎందుకు ఆవహించాం, దీంతో మేము ఎందుకు ఈ సంవత్సరాల తరబడి అనేక బంధాలు, మొగుడు, పేళ్ళం, బొంగు, పోషణం ఇవన్నీ అనుభవిస్తున్నాం, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్, ఏ కారణం చేత ఇదంతా ఇలా జరుగుతుంది. అప్పుడు సరస్వతీదేవి ఉంటుంది, బిడ్డ అంతటికీ కారణం వాసనలేనమ్మా, టెండెన్సీ, వాసనలు భావములు అభ్యాసం చేస్తున్నాయి. ఇప్పుడు ఐదు ఎందుకు వచ్చింది, ఏ ప్రాసెస్ లో వచ్చింది అలా ఉంచు, కానీ ఒకటి మాత్రం నిజం, స్వకీయమైన భావన చేతనే ఇదంతా ఈ విధంగా అనిపిస్తోంది, ఇది డిఫరెంట్ గా అనిపించాలి, ఇది ఆశయం మనం. నేను ఈ దేహం స్వరూపుడను, ఈ కాళ్ళు చేతులు రూపకి సంబంధించిన వాడను, ఈ గుండెకి, ఈ ముక్కుకి, మెదడుకి సంబంధించిన వాడను, ఈ రక్త మాంస నిర్మితమైన భూమికలలో ఎక్కడో నేను ఈ భూమికల్లో ఒకనక రూపమై ఉన్నాను అన్న స్థితి నుంచి, అంటే నేను దేహము అనే స్వరూపం నుంచి, అనే భావన నుంచి విడివడాలి నువ్వు. విడివిడి విడిపడితే ఎప్పుడైతే నేను దేహము కాదు అనుకున్నాను, అప్పుడు నిరూపణ ఏంటి, భావన రూపం, నేను భావించువాడు అనే రూపం కలిగి ఉన్నాను, కానీ దేహం అనే రూపం కాదు, భావనను ప్రదర్శించడానికి దేహం, అంతేగాని దేహం నేను కాదు. నాకు కోపం వచ్చిందండి, చేత్తో బల మీద ఇలా గుద్దుతా, చెయ్యి బల్ల ఎందుకు ఉపయోగించాయి, నా కోపాన్ని ప్రదర్శించడానికి, అంతేగాని చెయ్యి బల్ల నేనవుతానా, ఈ దేహం కూడా నేను కాను. ఎప్పుడైతే నేను దేహమును కాను అనేటి భావం సుస్పష్టం అవుతుందో మరుక్షణం, వెరీ నెక్స్ట్ మినిట్, నేను ఆతివాహిక దేహాన్ని, ఆలోచన దేహాన్ని, భావనా దేహాన్ని అనేటువంటి నూతన అవగాహన, ఐఆమ్ ద ఫిజిక్ ఆఫ్ థాట్, ఐఎమ్ నాట్ ఫిజికల్ బాడీ, ఐఎమ్ థాట్ కాన్సెప్ట్ అనేటువంటి థాట్ ని గ్రేట్ చేసేటువంటి, థింకర్ నుంచి థాట్ వస్తుంది కదండి, ఆ థాట్ నా యొక్క స్వరూపం కాని ఈ యొక్క బాడీ నా స్వరూపం కాదు, ఫీలింగ్స్ నా స్వరూపం కాని ఈ దేహం కాదు అనేటువంటి ఆతివాహిక దేహాహం భావన బయలుదేరుతుంది. జీవన్ముక్తుల విషయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు మనలాగా జీవిస్తూ కూడా ఇలా వాసనారహితులై ఉంటారు, అంటే వీటికి సంబంధించిన వాళ్ళ మేము నేను కాదు, నాకు ఇవి సంబంధించినవి కావు, ఏ విధంగా ఉద్యోగంలో ఒక కుర్చీ చూసి ఈ కుర్చీ నాకు ఇవ్వబడినప్పటికీ ఈ కుర్చీ నాది కాదు, నేను ఈ కుర్చీకి సంబంధించిన వాడిని కాదు అనుకుంటాడు, ఎందుకని కానీ ట్రాన్స్ఫర్ వస్తే ఆ కుర్చీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా, అలాగే ఈ దేహం నుంచి ట్రాన్స్ఫర్ వస్తే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా, దాంతోపాటు ఇక్కడ సంబంధాలు కూడా పోతాయి కదా, అయినప్పుడు ఇవి వర్తమానంలోనే ఇవి పోనున్నాయి కాబట్టి నేను ఈ దేహానికి సంబంధించిన వాడను కాదు, ఈ దేహం నాకు సంబంధించినది కాదు, నేను స్త్రీని కాదు పురుషుని కాదు, భావన చేత దీన్ని ఆపరేట్ చేసేవాడిని అనేటువంటి వాసనాచార్య సాధన చేత సామ్య సత్తా ఏర్పడుతుంది. అప్పుడు అటువంటి వాడి యొక్క జాగృత స్వప్నాలు వాసనా రాహిత్యం పొందుతాయి, తురియత్వం పొందుతాయి. తురియత్వం అంటే ఏంటి, జాగృతికి ఎవడు సాక్షియో వాడే స్వప్నం, ఏమంటే కళ నాది, జాగృతి నాది, స్వప్నం నాది, సుషుప్తి నాది, నేను జాగ్రత్తలో ఇరుక్కున్నానా, స్వప్నంలో ఇరుక్కున్నానా, సుషుప్తిలో ఇరుక్కున్నానా అంటే రోజు మనం ఏమండి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం, రాత్రి నిద్రపోతాం, కళ్ళలో ఉంటాం, ఆ కళ అయిపోయిన తర్వాత గాఢనిద్రలో ఉంటాం. నేను పగలల్లా మెలుకుతో ఉన్నాను, మెలుకులో ఉన్నాను, మెలుకువ నాది, కళ నాది, కలగానే గాఢనిద్ర నాది. అంతేగాని నేను మెలుకువలో ఒక భాగం లేక కళలో ఒక భాగం లేక గాఢనిద్రలో ఒక భాగం అవుతానండి, అవి నావి, అవి నావి, నేను వేరు అవి వేరు అనేటువంటి భావన ఎక్కడ స్థిరం అవుతుందో అది తురియాస్తి. అటువంటి తురియం ప్రతిజీవుని యొక్క స్వభావం గాని జాగ్రత్త అతని స్వభావం కాదు, స్వప్నం అతని స్వభావం కాదు, సుషుప్తి అతని స్వభావం కాదు. అదంతా ఊరికే ఇన్సిడెంటల్, దట్ దే ఆర్ నాట్ ఫ్యాక్చువల్, దే ఆర్ నాట్ ఒరిజినల్, అవన్నీ ఇన్సిడెంటల్ అమ్మా. ఇక మిగతా జ్ఞాని జీవన్ముక్తుల్లో నేను తురియ స్వరూపుణ్ణి అనే భావన ఉంటుంది, అజ్ఞానిలో నేను జాగృతిలోని ఇదైపోయాను, స్వప్నంలో అదైపోయాను, సుషుప్తిలో ఇదైపోయాను అనుకుంటూ ఉంటాడు. అంతకుమించి జీవన్ముక్తుడికి అజ్ఞాని జీవన్ బధుడికి తేడా ఏం లేదు. మిగతా వ్యావహారిక విషయాలు చూస్తే జీవన్ముక్తుడు అలాగే ఉంటాడు, జీవబద్ధుడు అలాగే ఉంటాడు. ఇతనికి కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అన్ని ఉంటాయి, ఆయనకి ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏంటంటే నేను ఈ జాగృత నాకు చెందింది, ఈ స్వప్నం నాకు చెందింది, ఈ సుషుప్తి నాకు చెందింది, అంతేగాని నేను వాటికి చెందినవాణి కాదు. ఐఆమ్ ది క్రియేటర్ ఆఫ్ జాగృత్, ఐఆమ్ ది క్రియేటర్ ఆఫ్ స్వప్నం. ఏమంటే కలం మనం కల్పించుకున్నావా, ఎవడో కల్పించాడా, ఎవడో కల్పించలేదు కదా, మనం కల్పించుకున్నట్టే జాగృతి కూడా మనమే కల్పించుకున్నాం. సో నేను వేరు, నాకే కల్పించబడినటువంటి జాగృతి వేరు, నేను కల్పించుకున్నది నాకు నాకు బంధం అవటం ఏంటండి. ఇందాక ఒక దృష్టాంతం చెప్తున్నామే, ఒక ఆయన నవల్లో ఒక పాత్ర రాసి ఈ పాత్ర వల్ల నాకు దుఃఖం వస్తుంది అని, ఆ నవలు రాసుకుంది ఆయనే, ఆ పాత్ర రాసింది ఆయనే, ఆ పాత్ర యొక్క వచ్చే కష్టాలు చూసి ఏడుస్తూ కూర్చున్నారు. ఏమన్నా అర్థం ఉందండి, ఈ జగత్ అనేది మనం మన రచన చమత్కారం చేత రచించుకున్నది అని తురియావస్థలో ఉన్నవాడు జీవన్ముక్తుడు స్పష్టంగా చూస్తాడు, ఆ గోడ చూసినట్టుగా. జీవబద్ధుడు ఇవన్నీ ఎవరో కల్పించి నా నెత్తి మీద పెట్టాడు అనుకుంటాడు. ఎందుకంటేనండి, ఒకటి కష్టం అవ్వాలంటే కష్టం అని మనం సంకల్పించాలి, ఓ మంచివాడు కాదు అవ్వాలంటే వాడు మంచివాడు కాదు అని మనం సంకల్పించాలి, ఓ వల్ల మనకు దుఃఖం వస్తుంది అని అనేటువంటి అనుభూతి రావాలంటే మనకు దుఃఖం సంబంధించినటువంటి సంకల్పం మనలో బయలుదేరితేనే అది దుఃఖం. సో సుఖము దుఃఖము భావము బంధము మనమై ఉండగా జగత్తు మంది బంధించడం ఏంటండి అని జీవన్ముక్తుడు లేక తురీయావస్థలో ఆస్వాదించేవాడు అనుకుంటాడమ్మా. అంతకుమించి ఇంకా విశేషమేం లేదు కదా. అదర్వైజ్ ప్రపంచంలో ప్రవర్తన చూస్తే జీవన్ముక్తుడు జీవబద్ధుడు ఒకే రకంగా ఉంటారు, వాళ్ళని ఫిజికల్ బిహేవియర్స్ లో మనమేం డిఫరెన్షియేట్ చేయలేం. వాస్తవానికి ఇంకొక రహస్యం చెప్తున్నానమ్మా లీలాదేవి, అమ్మా సరస్వతీదేవి, నువ్వు మహత్తమైనటువంటి రహస్యాలు చెప్తున్నావు తల్లి, సాష్టాంగ దండ ప్రణామం, ప్రదక్షిణ ప్రణామం చెప్పమ్మా. ఇంకోటిదో రహస్యం చెప్తానన్నావు, అది కూడా చెప్పమ్మా. అమ్మా వీరు శ్రద్ధగా, నేను చెప్తున్న పరమ సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవ్రీబడి నోస్. ప్రతి జీవుడికి నేను తురియ స్వరూపుణ్ణి గాని దృశ్యాంతర్గత స్వరూపుణ్ణి కాదు అనే విషయం సుస్పష్టంగా నిర్దిష్టంగా ఎట్ ఫైనల్ పాయింట్ తెలిసియే ఉన్నది. కానీ ఈ దృశ్య సదాప్యం చేత ఏమరచబడింది. ఎప్పుడైతే మేము గురువులుగా ఉపాసించబడతామో, ఎప్పుడైతే భక్తులు మమ్మల్ని ధ్యానం చేసి ఓం హ్రీం గురు మాం గృహ్ణా గృహ్ణా ఐం వద వద వాగ్వాదినీ నమః అని భక్తులు, నా భక్తులు అమ్మా గురురూపంగా మాకు ప్రత్యక్షమై విషయాన్ని చెప్పమ్మా అని అన్నప్పుడు, వాళ్ళ ముందు ప్రత్యక్షమై గురువులమై ఇదంతా విడమర్చి చెప్పి నువ్వు కేవల సాక్షి స్వరూపి గాని భద్రాలివి కాదు అని నీకు నేను చెప్తున్నట్టుగా భక్తులకు మేము తెలియజేస్తూ ఉంటాం. ఏది జ్ఞాన ఆర్తితో మమ్మల్ని ఆశ్రయించినటువంటి భక్తులు కాబట్టి ప్రతి జీవుడు భౌతిక దేహ స్వరూపుడు కాదు, భావనాస్వరూపుడు, భావాలకి అతీతంగా ఉన్నటువంటి కేవల తురియ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. ప్రతి జీవుడు వాస్తవానికి జీవన్ముక్తే, ఆదివాయిక దేహమే ప్రతి జీవుడి యొక్క స్వభావమై ఉన్నది. అంతేగాని భౌతిక దేహం కాదు. ఇది స్వప్నము అని తెలిసిన తర్వాత మరుక్షణం ఆ స్వప్నంలోని పదార్థాలు వ్యక్తులు సంఘటనలు మిచ్చే అయిపోయినట్లు ఈ దృశ్యం కూడా ఇంతే. ఇది అసత్యే అని తెలిసిన తర్వాత దీని గురించి ఎవరు దుఃఖిస్తారమ్మా? ఈ శరీరం నా కలిగి ఉన్నాను, ఇది నాకు ప్రియం, నేను ఈ దీని యొక్క పరిధిలో వచ్చే బద్ధుణ్ణి, ఇది ఉన్నప్పుడే ఉంటాను, ఉన్న చోటే ఉంటాను, దీని ఆనివృద్ధులను బట్టి నా ఆనివృద్ధులు ఉంటాయి అనే భావాలన్నీ ఆత్మాహిక దేహ భావన చేత, దేహీ భావన చేత, దేహమును కదుల్చువాడను అనేటువంటి భావన చేత లయమైపోతాయమ్మా. ఒక కళ కనేవాడు నేను ఈ జాగృత శరీర ధర్మములు కలవాలను అనేది ఏమరచి తన అంతరంగంలో అంటే ఆదివాహిక దేహంలో ఆయా పదార్థాలను సంఘటనలను ఊహతో కల్పించుకుని అవన్నీ అనుభవిస్తూ అవన్నీ సత్యమని అనుభవిస్తున్నాడు. కానీ నిధులు అవగానే నేను జాగృతిలో మళ్ళ ఏమనుకుంటున్నాడు, ఆ నేను కాళ్ళు చేతులు గల భౌతిక దేహ ధర్మాలకు సంబంధించిన వాడను అనేటువంటి జాగృతికి మళ్ళ బ్యాక్టివ్ వస్తున్నాడు. అప్పుడు అతని అతని స్వప్నంలోని విశేషాలన్నీ వాస్తవానికి విషయాలే కావు అని అనుభూతి వస్తుంది. ఎప్పుడైతే ఈ జీవుడు నేను దేహస్వరూపుడను అనే భావన నుంచి విడిపడతాడో అప్పుడు ఆతివాహిక దేహభావం ప్రకాశిస్తోంది. ఈ క్రమంగా వాసనలన్నీ తొలగటం చేత నేను సుషుప్తి వంటి కేవల అతీత మౌన స్వరూపుడను అనేటువంటి ఒక అవగాహన సుస్పష్టమవుతోంది. ఈ దృశ్యానికి సంబంధించిన వాసనాభోజనం తొలగిందా, నేను శరీరమును శరీరమునకు సంబంధించిన వాళ్ళను అనేది కూడా లేకుండా పోతుంది. మనం అతను వాడిని ముక్త పురుషుడు అంటున్నాం. అటువంటి ముక్త పురుషులు ఎందరో ఉన్నారమ్మా. జీవన్ముక్తుల్లో మనకు కనిపించే వాసన ఈ సాంసారిక జీవుల వాసన వంటిది కాదు. సాంసారిక జీవుల వాసన ఎలా ఉంటుందంటే, నాకు ఒక కొడుకు, ఆ కొడుకు నేను మనవండి పుడతాను, వీళ్ళతో సంబంధం కలిగి ఉంటాను, వాళ్ళని కలిగి ఉంటాను, ఈ వీళ్ళు ఇష్టము, ఇటువంటి జీవ సంస్కారాలు కలిగి ఉంటాయి. వీటిల్లో స్వప్నత్వం దర్శించిన వాళ్ళు జీవన్ముక్తులు కాబట్టి వాళ్ళకి ఇదంతా నాటకంలో పాత్రకు పాత్ర వహిస్తున్నప్పుడు ఆ పాత్రకు సంబంధించిన సంబంధ బాంధవ్యాలు మనవవుతాయండి. అలాగే జీవన్ముక్తుడికి ఈ జగన్నాటకంలో పాత్ర వహిస్తున్నప్పటికీ ఇవి నావి కావు, నేను వీటికి సంబంధించిన వాడిని కాను అనేటువంటి ఒక అనక తుయ్య స్థితిని సుస్పష్టం చేసుకుంటారు. మంచు వేడి వల్ల కలిగినప్పుడు ఇతపూర్వపు స్వభావమైనటువంటి జలంగానే మారుతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే వాసన శూన్యత్వం అంటే ఈ ప్రపంచం దృశ్యంతో నాకు ఇటువంటి సంబంధం అనేది తొలగు కరుగుతూ కరుగుతూ వస్తుందో, సహజ స్వరూపమైనటువంటి ప్రతి జీవుడి యొక్క సహజ స్వరూపమైనటువంటి శుద్ధసత్త స్వభావం ఆటోమేటిక్గా రూపుదిద్దుకుంటుంది. అప్పుడు అటువంటి వాడు ఈ స్థూల భావాన్ని స్థూల విషయాలను స్మరించడాన్ని చెల్లించి స్వభావ సిద్ధంగా సూక్ష్మత్వాన్ని వహిస్తాడు. నేను భావనా స్వరూపుడను కదా అనేటువంటి నూతన స్థితిని పొందుతాడు. ఎంతంత వరకైతే స్థూల భావం ఇంద్రియ భావం తొలగదో అంతంత వరకు ఈ సూక్ష్మ తత్వం సూక్ష్మభావం అనే భావనా స్వరూపాన్ని అనేటువంటి అనుభూతి రాదు. జ్ఞానబలం చేత ప్రబుద్ధుడైన జీవుడు ఆతివాహిక భావం పొందుతాడు. అంటే నేను జ్ఞానస్వరూపుడను, భావనా జ్ఞానస్వరూపుడను అని ఎవరైతే తమ జ్ఞానదేహం జ్ఞాన భావనాదేహం ఆశ్రయిస్తారో దాన్నే ఆతివాహిక దేహం అన్నాం టెక్నికల్ గా. ఆ ఆతివాహిక దేహం జ్ఞాన భావనాదేహం ఆశ్రయిస్తాడో అటువంటి వాడు మాత్రమే ఇతర చిత్రములలో ప్రవేశించి వారు అనుభవిస్తున్నది చూడగలడు. ఎవరైతే నేను భౌతిక దేహానికి సంబంధించిన వాడిని అనుకుంటే అతను అక్కడి నుంచి ఇక్కడికి కదలాలంటే ఇంకోళ్ళ చిత్రంలో ప్రవేశించే దేహం దేహాన్ని స్పృశిస్తుంది. అంతేకాని చిత్తం దేహం చిత్తాన్ని స్పృశించదు కదా. కాబట్టి లీలా, నీవు అభ్యాస బలం చేత నేను ఈ దేహమును ఈ దేహం నుండి మాత్రమే ఉన్నాను అనేటువంటి దేహ అభిమానత్వాన్ని ముందు దూరం చేయి. నీలో దట్టంగా పేర్కొని ఉన్నటువంటి ఈ దృశ్యం వాస్తవమే. ఇది అనేక పదార్థాలతో నేను, నీవు, నీది, నాది, నాకు సంబంధించినది, నీకు సంబంధించినది, నేను దీనికి సంబంధించిన దానను, ఇటువంటి వ్యవహారంతో మనస్సంతా బుద్ధి అంతా నిండి ఉన్నదమ్మా. జ్ఞాన ఆత్మజ్ఞాన సమాచారంతో అజ్ఞానపూరిత దోషాన్ని తొలగించుకో. అప్పుడు నీ బుద్ధి విశాలత్వం పొందుతుంది, అపరిమితాన్ని అపరిమితత్వాన్ని సంతరించుకుంటుంది. నేను చైతన్యతత్వమును అనేటువంటి దృఢమైన స్థిరమైన అవగాహన స్వీకరించు. దాన్ని ఆదివాహిక దృష్టి, జ్ఞాన దృష్టి అని అంటాం. అప్పుడు నువ్వు పవిత్ర లోకాలను దర్శించగలవు. అందుచేత బిడ్డ, వాసనలు క్షయింపు చేయగలిగినటువంటి ఉపాయాలు ఎప్పుడూ ఆశ్రయిస్తూ ఉండు. ఈ విషయాలకి నేను సంబంధించిన దాన్ని కాదు, ఇవి నాకు సంబంధించినవి కావు అనేటువంటి స్థితికి ఏది సహకరిస్తుందో అటువంటి ఉపాయాలను ఆశ్రయించాలి. అంతేగాని వీటికి నేను ఇంకా సంబంధించిన వాళ్ళను, ఇవే నా జీవితం అనేటువంటి అభ్యాసాలు ఆశ్రయించకూడదు. వాసనలు క్షయించడంచే ఏర్పడేటువంటి స్థిరబుద్ధియే నిన్ను జీవన్ ముక్తురాలిగా తీర్చిదిద్దుతుందమ్మా. కాబట్టి బోధకు జ్ఞానానికి సంబంధించిన అనుభవ జ్ఞానం ఉదయించే వరకు నువ్వు స్థూల దేహానుభవంతో యుద్ధం చేస్తూనే ఉండాలి, దానిని తొలగించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఆతివాహిక దృష్టి కొరకు సంపాదించుకోవడానికి సర్వ విధాలా యత్నిస్తూనే ఉండాలమ్మా. మాంసమయ దేహం మాత్రమే మాంసమయ దేహం మాంసమయ దేహాన్ని మాత్రమే తాకుతుంది, ఆతివాహిక దేహాన్ని తాకలేదు. ఇప్పుడు నువ్వు నీ భర్త యొక్క చూసే లోకాలను చూడాలి అంటే నువ్వు ఆతివాహిక దేహాన్ని ఆశ్రయించాలి. ఓ లీలా మరలా ప్రకటిస్తున్నాను మేము, నిరంతరమైనటువంటి జ్ఞాన అభ్యాసం, ఆత్మజ్ఞాన అభ్యాసం చేత వాసనా సమూహాలన్నీ క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తాయి. అప్పుడు నువ్వు ఆతివాహిక దేహ రూపాన్ని ధరించవచ్చు. వాస్తవానికి మరణించేటప్పుడు కూడా ఈ జీవుడు భౌతిక దేహాన్ని వదిలి ఆతివాహిక దేహాన్ని ఆశ్రయిస్తున్నాడు, ఆలోచన భావన దేహాన్ని ఆశ్రయిస్తున్నాడు. కానీ ఇంతలో భావ ఆవేశం చేత, దృశ్యంతోనూ దేహంతోనూ ఉన్న సంబంధం చేత మరొక దేహాన్ని ధారణ చేస్తున్నాడు. ముక్త పురుషుడు ఆతివాహిక దేహంతో అతీతుడై ఉండగలుగుతున్నాడు. కాబట్టి ఓ లీలా, శుద్ధ చిత్ చైతన్యము, సంకల్పము, స్థూల దేహము, ఈ మూడిట్లో శుద్ధ చైతన్య చిత్ చైతన్య స్వరూపాన్ని అభ్యసిస్తూ ఆస్వాదిస్తూ శుద్ధ చైతన్య స్వరూపమే నేను అనే భావనకు రావాలమ్మా. అప్పుడు లీల అడుగుతోంది, హే భగవతి, నీవు ఉపదేశిస్తున్నటువంటి పవిత్ర జ్ఞానం వింటూ ఉంటే ఈ దృశ్యము, దర్శనము, ద్రష్ట అనబడేటువంటి రోగం అంతా క్రమక్రమంగా తనంతట తానే నా పట్ల ఉపశమిస్తోందమ్మా. అయితే నువ్వు అభ్యాసం అవసరం అంటున్నావు కదా, ఇప్పుడు దేనిని అభ్యసించాలి, ఎట్లా అభ్యసించాలి, ఎట్లా ఆతివాహిక దృష్టి, ఆత్మీయ దృష్టి ఉత్తమ రూపాన్ని దిద్దుకుంటుంది, అట్లా ఆచరిస్తే ప్రయోజనాలు ఏంటి బిడ్డ? ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా ఏ పనైనా చేయాలంటే అది అభ్యాసం చేతనే కదా సాధ్యం. బ్రహ్మమును చింతిస్తూ, మాట్లాడుకుంటూ, ప్రసంగిస్తూ, ప్రబోధించుకుంటూ ఉంటే క్రమక్రమంగా ఒకనక స్థిరభావం వైపు వెళుతూ ఉంటుంది. అటువంటి స్థిరభావం వైపు సంబంధించిన అభ్యాసమే సాధనలే అభ్యాసము అని అంటుంటారు పెద్దలు. కాబట్టి బ్రహ్మమును గురించి చింతించాలి, మాట్లాడుకోవాలి, ప్రసంగించుకోవాలి, ప్రబోధించుకోవాలి, డిస్కషన్స్ తీసుకుంటూ ఉండాలి, శాస్త్రాలు చెప్పింది ఆలోచన చేస్తూ ఉండాలి. మహాత్ములైన వాళ్ళు ఈ సంసారంలోని దోషాలని ముందుగా జాగ్రత్తగా గమనించిన వారే. ఇందులో సత్యమేమిటి అనేటువంటి అన్వేషణను కొనసాగిస్తున్నారు. వాట్ ఈస్ ట్రూ. వాళ్ళు ఈ జనన మరణములకు సంబంధించినటువంటి వాసనలకు సంబంధించినటువంటి అశాంతిని జయించడానికి భోగవాసనల సాధ్యం ద్వారా దృశ్య అతీత సాధనాల ద్వారా క్రమంగా సంసార దృష్టిని శమింపజేసుకుంటున్నారు. జనన మరణ శాంతిని కోరిన వారే భోగ వాసనలు ఛేదిస్తున్నారు. నేను అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అది నాకు ఉండాలి, ఇది వదలకూడదు, ఇది ఇట్లాగే ఉండాలి. 2 సంవత్సరాల్లో పోయేవాడు కూడా ఈ ఇల్లు నాకే ఉండాలి, ఈ సామాన్ నాకే ఉండాలి, చీరలు నాకే ఉండాలి, బట్టలు నాకే ఉండాలి, ఈ పొగడ్తలు నాకే ఉండాలి, ఇవి ఆఫీసుకు వెళ్తున్న అన్నలు నమస్కారాలు నాకే ఉండాలి అనుకుంటుంటారే. ఈ విధంగా భోగవాసనలు ఛేదించకపోవటం వల్ల కదా ఏర్పడేది ఈ యొక్క దృశ్య వల్ల వచ్చేటువంటి దుఃఖాన్ని బంధాన్ని గమనించిన వాళ్ళు ఈ భోగవాసనలను త్యజించే ప్రయత్నంలో ఉంటారు. ఇవి నాకు సంబంధించినవి కావు, నేను వీటికి సంబంధించిన కాదు, వాణ్ణి కాదు అనేటువంటి ఒక కనుక మననాన్ని ఆశ్రయించి ఉంటారు. సర్వదా ప్రయత్నశీలులై ఉంటారు, అంతేగాని బద్దగించరు. కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండి వాటి ఏదో బురదలో దొరికినట్లు దొరలలు. అందుచేత క్రమక్రమంగా ప్రయత్నశీలు ఈ దృశ్యాన్ని ఈ జగద్భావాన్ని జయించి వేస్తున్నారు. ఇక వారి బుద్ధి నిత్యము అన్ని పరిస్థితుల్లో ఒక ఔదార్యంతో కూడినటువంటి సౌందర్యం అలంకరించుకుని ఉంటుంది. ఇదంతా స్వప్న సదృశ్యంగా రేపో మాపో వెళ్ళిపోయేదే తొలగిపోయేది కాని వాళ్ళు దర్శిస్తున్నారు. చొక్కా వేసుకుని చొక్కాతోనే ఉంటాను, చొక్కాతోనే ఉంటాను అనుకుంటాడా? సాయంకాలం విప్పుతానని తెలీదు, అంతేగాని చొక్కాతోనే ఉంటాను, చొక్కా పోతుందేమో, విప్పవలసి వస్తుందేమో అనుకుంటారా? దేహం విషయంలో కూడా మహనీయులు ఆ విధంగా అనుకుంటారు. చిత్తం పరమ వైరాగ్యంతో నిండి ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటారు. సర్వదా అకృత్రిమైనటువంటి స్వస్వరూపానందాన్ని అభ్యసిస్తూ మహనీయుల వాక్యాలు మననం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని శాస్త్రాలు బ్రహ్మాభ్యాసులు అని పిలుస్తారు. అనేక యుక్తులను ఆశ్రయిస్తూ శాస్త్ర అవలోకనం చేస్తూ ఈ జ్ఞాతృ జ్ఞేయములను అంటే తెలుసుకునేవాడు తెలియబడేది ఈ రెండింటిని అత్యంత అభావంతో దర్శిస్తూ ఉంటారు. అంటే తెలుసుకునేవాడు తెలియబడేది అనేవి కూడా వాస్తవానికి లేవు అనే దృష్టితో వాటిని చూస్తూ ఉంటారు. ఓ ప్రియ లీల, వాస్తవం ఏమిటో చెప్తున్నాను నేను. సృష్టి యొక్క ఆదిలో మొట్టమొదట ఆత్మయే ఉన్నది, దృశ్యం లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు లేదు, మరి ఇంకెప్పుడూ లేదు. కాబట్టి ఈ జగత్తు కానీ దీనిలో నేను నీవు అనే పదార్థాలు కానీ లేవు. స్వప్నం ఉన్నదా? స్వప్నం కనక ముందు స్వప్నం ఉన్నదా? లేదు. స్వప్నం చూసినప్పుడు స్వప్నం ఉన్నదా? లేదు. స్వప్నం వాస్తవంగా ఊహయే కదా. స్వప్నం అయిపోయినప్పుడు స్వప్నం ఉన్నదా? లేదు. అలాగే ఈ జగత్తు సృష్టి ఆదిలోనూ లేదు, మధ్యలోనూ లేదు, చివరా లేదు. లేని దాని గురించి ఎందుకు? లేని ఎలుక కలదని పలుకుంటే ప్రేమ లేనే లేదనరా. మా తాతగారు రాశారండి ఈ పాట, హరిదాస్ గారు, రామకృష్ణయ్య గారు, ఏలేశ్వర రామకృష్ణయ్య గారు. ఆయన మనవడుగా పుట్టడం ఎంత అదృష్టమో ఆయనకి నమస్కరిస్తూ, లేని ఎరుక కలదని పలుకుంటే భ్రమ లేనే లేదనరా, కలకాము కనిపించని ఎరుకకు కలతలేల గనరా గురిగనరా అని ఇక్కడ అమ్మవారు చెప్తున్న వాక్యమే మనం పఠిస్తూ ఉంటే ఆ తాతగారి వాక్యం గుర్తుకొచ్చింది. ఎంత చక్కగా ఈ దృశ్యం లేదు అని దిక్కు ముందు సర్టిఫై చేయి, దెన్ గో అహెడ్ విత్ ద ఎక్స్పీరియన్సెస్. దీని ఇటు అట్లా దృశ్యము లేదు అని సర్టిఫై చేసుకుని ఇక దీన్ని దర్శించే వాళ్ళని వాళ్ళని ఏమంటారంటే బ్రహ్మాభ్యాసులు అంటారు, బ్రాహ్మిన్ అంటారు. బ్రాహ్మిన్ అంటే అదండి, ఈ జగత్ వాస్తవానికి లేదు అని తెలిసే దీనిలో చెల్లించేవాడు. బిడ్డ లీల, ఇంకొక చిన్న విషయం నీకు ఇప్పుడు చెప్తున్నానమ్మా. రాగద్వేషాలు క్షీణింపజేసుకోకుండా ఎవరు కూడా ఆత్మ దృష్టిని యొక్క ఊసు కూడా ఎత్తలేరు. కాబట్టి ప్రయత్నాలు ఎలా ఉండాలి అంటే జీవితంలో సాధనలు దేని పట్లైనా రాగము, దేని పట్లైనా ద్వేషము నాకు ఏర్పడుతోందా, అది మూఢత్వం కదా, అది అంధకారం కదా, అది దుఃఖకారకం కదా, అది అల్ప దృష్టులను అల్ప జన్మలను నాకు ప్రసాదిస్తుంది కదా, వాటిని నేను దరిచేరనివ్వను, అవి నాకు శత్రువులు అని నిర్వచించుకుని నియమించుకుని కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఉంటారు. అప్పుడు క్రమంగా ఈ దృశ్యం అసంభవము అనేటువంటి ఒకనక ఉపనిషత్ జ్ఞాన శాస్త్రాలు ప్రబోధించేటువంటి ఒక వ్యవహారం యొక్క ఒక అను ఒక అవగాహన స్థితి వస్తున్నాము. కాబట్టి అన్నిటికీ అభ్యాసమే ఇప్పుడు కావాలి, ఇప్పుడు కావాలి. అభ్యాసం చేతనే తప్పక ప్రతి జీవుడు నిర్వాణం స్థితి సంపాదించుకోగలడు. నిరంతర వివేక అభ్యాసం యొక్క ప్రభావం చేత ఈ చిత్తం నుంచి వర్షిస్తున్నటువంటి సంసార వ్యవహారం అంతా కూడా రూపరామాలు లేకుండా పోతాయి. ఓ రామచంద్ర, వింటున్నావు కదా, ఈ విధంగా మనం సరస్వతి లీలల సంభాషణ వింటున్నాం. ఈరోజు నాలుగవ రోజు, ఈ ఆ తర్వాత లీలాదేవి అదంతా జ్ఞాన విషయాలు విన్న తర్వాత ఆనందపడిపోయి ఏం చేసింది, ఏమడిగింది? లీలాదేవికి ఒక ఉగలాటం ఏర్పడినప్పుడు తదనంతర ఇతపూర్వ జన్మ తదనంతర జన్మ ఏవైతే తను అనుభవించి తనకి వర్తమాన జన్మలో జ్ఞప్తి లేవో, అంటే తదనంతర జన్మ అంటే తన భర్త పద్ముడు అనుభవించేది, ఇతపూర్వ జన్మ అంటే తాను ఇదివరకు వశిష్ఠ బ్రాహ్మణుని భార్యగా అరుంధతి నామధేయునిగా ఉన్నటువంటి అనుభూతులు, ఒక గృహస్థురాలుగా బ్రాహ్మణ గృహస్థురాలుగా ఉన్న అనుభూతులు, ఇవి ఒకసారి ఫిజికల్ గా కూడా చూడాలనే అభిలాషతో గురువు అయినటువంటి సరస్వతిని ఆశ్రయిస్తుంది. ఆమె అవన్నీ జీవిస్తుంది. ఆయా సందర్భాల్లో ఆమె అనుభవాలు, తద్వారా వచ్చే అవగాహనలు ముందు ముందు కొనసాగిపోతూ ఉంటాయి. ఈ విధంగా కథాగమనం ఇందులో చర్చ జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ఈ గ్రంథం మహత్తరము, స్టోరీ లాగా ఉంటుంది కానీ ఎక్కువసేపు స్టోరీ ఉండదు. అయినా సరే మనం ధ్యాస అంతా ధ్యాన వాక్యాల వైపు జాగ్రత్తగా ఉండాలని ఒకసారి ప్రేక్షకుల అందరికీ మనవి చేస్తూ, ప్రేక్షకులకు ఒకసారి మరల నమస్కరిస్తూ, ఈ అవకాశాన్ని ఇస్తున్నటువంటి శ్రోతలందరూ అసలు ఆత్మస్వరూపులుగా నేను ఉపాసిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి మన కౌశిక్ యొక్క జ్ఞాన స్వరూపానికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాను. లోక కళ్యాణమస్తు.
మంగళంబురా శ్రీరంగ రంగా నీకు మంగళంబురా, గొల్లాలతో ఊడి గోవులు కాచీన, గొల్లాలతో ఊడి గోవులు కాచీన, గోవర్ధనెత్తిన గోపాల కృష్ణ నీకు మంగళంబురా, శ్రీరంగ రంగా నీకు మంగళంబురా, జనకోని అల్లుడా జనకోని అల్లుడా, జగదేకాడా జగమల్దాయేలేటి జగమల్దాయేలేటి, జానాకి నాథ నీకు మంగళంబురా, శ్రీరంగ రంగా నీకు మంగళంబురా, కైలాసవాసూడా గౌరీసమేతూడా, కైలాసవాసూడా గౌరీసమేతూడా, హృదయాలక్ష్మిని ప్రోవు హృదయాలక్ష్మిని ప్రోవు, ఉమా మహేశ నీకు మంగళంబురా, శ్రీరంగ రంగా నీకు మంగళంబురా.
ఏదో సర్వం సర్వేశ్వర పాదారవింద అర్పణమస్తు. లోక కళ్యాణమస్తు.
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సగమయ తమసో మా జ్యోతిర్గమయ తుల్చ్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.